ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. ஓம் நமோ பகவதே வாசுதேவாய. நாராயணம் நமஸ்கிருத்யம் நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதிம் வ்யாசம் ததோ ஜாய முதீரயே நஷ்ட ப்ராயேஷ பத்ரேஷு நித்யம் பாகவத சேவயாம் பகவதீர் உத்தம ஸ்லோகே பக்தீர் பவதி நைஷ்டிகீ. ஹே கிருஷ்ண கருணா சிந்தோ தீனபந்தோ ஜகத்பதே கோபேஷ கோபிகா காந்தா ராதாகாந்த நமோஸ்துதே. சப்த காஞ்சன கௌராங்கீ ராதே விருந்தாவனீஸ்வரீ விருஷபானசுதே தேவீ பிரணமாமி ஹரிப்ரியே. வாஞ்சா கல்பதருப்யஸ்ய ருபா சிந்துப்யேவ ச பதிதானாம் பாவனேப்யோ வைஷ்ணவேப்யோ நமோ நமஹ. சதுர்த்துனதி ஸ்ரீமத் பாகவதம் தசமஸ்கந்தம் அத்தியாயம் 12 ஸ்லோகம் 7-11. கேசித் வேணோன் வாதயந்தோ கேசித் வேணோன் வாதயந்தோ ஞாந்தம் ஸ்ருஜ்ஞானி கேசன ஞாந்தம் ஸ்ருஜ்ஞானி கேசன கேசித் ப்ருஜை ப்ரகாயந்தஹ கேசித் ப்ருஜை ப்ரகாயந்தஹ கூஜந்தம் கோகிலை பரே கூஜந்தம் கோகிலை பரே. Translation and purport by His Divine Grace Shri Bhakti Vedanta Swami Srila Prabhupada ki. Balurandaru nana vidamulagu karyamulalo nelakoni undiri. Kondaru tama venugulanu udiri, kondaru kommulanu udiri, kondaru tummedala jhunkaramanu anukarinchaga, kondaru kokilato gontu kalipiri, kondaru baluru egurutsunna pakshi nida venta parigettiri, కొందరు హంసల అందమైన భంగిమలను అనుకరించిరి, కొందరు కొంగలతో పాటు మౌనముగా కూర్చుండిరి, మరికొందరు నెమళ్లతో పాటు నృత్యము చేసిరి, కొందరు చెట్లలోని కోతి పిల్లలను పట్టుకునగా కొందరు కోతుల వలె చెట్లపైన దుమికిరి, కొందరు కోతుల ముఖభంగిమలను అనుకరించగా ఇంకొందరు ఒక కొమ్మ నుండి మరొక కొమ్మ మీదకు దుమికిరి, కొందరు జలపాతముల చెంతకు వెడలి జల ప్రవాహములపై నుండి కప్పల వలె గెంతులు వేయసాగిరి, జలమునందు తమ ప్రతిబింబమును కాంచి కొందరు నవ్వసాగిరి, కొందరు తమ ప్రతిధ్వనులను దూషింపసాగిరి. ఈ ప్రకారము ఏ తేజమునందు జ్ఞానులు లీనమవగోరుదురో అట్టి బ్రహ్మతేజస్సునకు మూలమైన వాడును, నిత్య దాసత్వమును స్వీకరించిన భక్తులకు భగవానుడును సామాన్య జనులకు సాధారణ బాలుడు అగు శ్రీకృష్ణునితో కలిసి గోపబాలు ఆడుకొనుచుండిరి. బహుజన్మకృత పుణ్యము వలననే వారు ఆ రీతిగా దేవదేవునితో సాంగత్యమును బడయగలిగిరి. వారి మహద్భాగ్యమును ఎవరు వర్ణింపగలరు. భాష్యము: తస్మాత్ కేనాం ప్యుపాయేన మనః కృష్ణే నివేశయేత్ అని శ్రీల రూపగోస్వామి భక్తి రసామృత సింధు అందు ఉపదేశించిరి. శ్రీకృష్ణుని సాధారణ మనుష్య బాలుడని గాని, బ్రహ్మతేజన్మకు మూలమని గాని, పరమాత్మతత్వమునకు మూలమని కాని, లేదా సాక్షాత్తుగా దేవదేవుడని కాని, ఎట్లు తలచినప్పటికీ పూర్తి శ్రద్ధతో ఆ దేవదేవుని పాదపద్మములను స్మరించుటయే మనుజుడు చేయవలసిన కార్యం. భగవద్గీత యందు కూడా ఇదే ఉపదేశము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని చెప్పబడినది. శ్రీకృష్ణుని నేరుగా చేరుటకు శ్రీమద్ భాగవతమే సరళమైన విధానం. ఈశ్వర సద్యో హృద్య వరుధ్యేతే అత్ర కృతిభి శుశ్రూభి స్తక్షణాత్. దృష్టిని కొంతైనను కృష్ణుని ఎడ కృష్ణభక్తి ఎడ మళ్లించినచో అది వెంటనే మహోన్నత జీవన పూర్ణత్వమును సాధించుటకు దోహదపడగలదు. కృష్ణ చైతన్యోద్యమము యొక్క ఉద్దేశము ఇది. లోకస్య జానాతో విద్వాంసస్య క్రే సత్వత సంహితం. విజయ రహస్యము సాధారణముగా జనులకు తెలియదు. అందువలన ఈ భౌతిక జగత్తునంది దీనజనుల ఎడ, ముఖ్యముగా కలియుగ జనుల ఎడ కరుణతో వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతమును రచించను. శ్రీమద్భాగవతం పురాణ మమలం యద్వైష్ణవానాం ప్రియః. వైష్ణవులకు అనగా శ్రీకృష్ణుని మహిమలను శక్తిని సంపూర్ణముగా ఎరిగిన వారులకు శ్రీమద్భాగవతము అత్యంత ప్రియమైన గ్రంథం. ప్రస్తుత దేహమును మనము విడిచిపెట్టక తప్పదు. శ్రీమద్భాగవతము భగవద్గీతను మనము నిర్లక్ష్యన పరచినచో రాబో జన్మమెట్టిదో మనమెరుగము. కాని ఈ రెండు గ్రంథములను ఆశ్రయించినచో మనుజునికి తదుపరి జన్మము కృష్ణ సాహచర్యము తప్పక లభింపగలదు. తత్వాదేహం పునర్జన్మ నైతిమాం ఏతిసో అర్జున. కనుక శ్రీకృష్ణ శ్రీమద్భాగవతమును ప్రపంచమంతటను వితరణము కావించుట ధార్మికులకు, తత్వవేత్తలకు, ఆధ్యాత్మిక తత్వవాదులకు, యోగినామపి సర్వేషాం, అంతేకాక సామాన్య జనులకు గొప్ప సంక్షేమ కార్యము కాగలదు. జన్మలాభ పరః పుంసామంతే నారాయణ స్మృతి. జనులు జీవితాంతము ఏదో ఒక విధముగా కృష్ణుని నారాయణుని తలుచుకొనగలిగినచో వారి జన్మము సాఫల్యము చెందగలదు. ఓం అజ్ఞానతిమిరం దస్యా జ్ఞానాంజనశలాకయాం చచ్చుకురన్ మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమోం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవం గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పశ్చాత్యదే శతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త వృందం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కేచిత్ వేణూన్వాదయంతో జ్ఞాంతం సుజ్ఞాని కేచన, కేచిత్ మృగ్ఞై ప్రగాయంతః కూజంతః కోకిలై పరే. బాలురందరూ నానావిధములకు కార్యములలో నెలకొని ఉండిరి. కొందరు తమ వేణువులను ఊదిరి, కొందరు కొమ్ములను పూదిరి, కొందరు తుమ్మెదల జుంఖారమును అనుకరించగా, కొందరు కోకిలలతో గొంతు కలిపిరి, కొందరు బాలురు ఎగురుచున్న పక్షి నీడ వెంట పరిగెత్తిరి, కొందరు హంసల అందమైన భంగిములను అనుకరించిరి, కొందరు కొంగలతో పాటు మౌనముగా కూర్చుండిరి, మరికొందరు నెమళ్లతో పాటు నృత్యము చేసిరి, కొందరు చెట్లలోని కోతిపిల్లలను పట్టుకునగా, కొందరు కోతుల వలె చెట్లపై దుమికిరి, కొందరు కోతుల ముఖభంగిములను అనుకరించగా, ఇంకొందరు ఒక కొమ్మ నుండి మరి ఒక కొమ్మ మీదకు దుమికిరి, కొందరు జలపాతముల చెంతకు వెడలిరి, జల ప్రవాహములపై నుండి కప్పల వలె గంతులు వేయసాగిరి, జలమునందు తమ ప్రతిబింబమును కాంచి కొందరు నవ్వసాగిరి, కొందరు తమ ప్రతిధ్వనులను దూషింపజాగిరి. ఈ ప్రకారము ఏ తేజమునందు జ్ఞానులు లీనమవగోరుదురో అట్టి బ్రహ్మ తేజస్సునకు మూలమైన వాడును, నిత్యదాసత్వమును స్వీకరించిన భక్తులకు భగవానుడును, సామాన్య జనులకు సాధారణ బాలుడును అగు శ్రీకృష్ణునితో కలిసి గోపబాలరు ఆడుకొనిచుండెను. బహుజన్మకృత పుణ్యము వలననే వారు ఆ రీతిగా దేవదేవునితో సాంగత్యమును బడయగలిగిరి. వారి మహద్భాగ్యమును ఎవరు వర్ణింపగలరు? ఈ యొక్క శ్లోకంలో అఘాసుర వధ ఈ యొక్క శ్లోకం ఆధ్యాత్మిక జగత్తు ఏ రకంగా ఉంటుంది అన్నటువంటిది మనకు ఒక మచ్చుకి ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణలాగా ఇక్కడ వివరించడం జరిగిందనమాట. ఆధ్యాత్మిక జగత్తు అదేదో శూన్యం కాదు, లేకపోతే అక్కడ ఏ రకమైనటువంటి కార్యకలాపాలు ఉండకుండా పోవు. ఒకరోజు నేను భద్రాచలంలో అక్కడేదో ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి అడిగాడు అనమాట, ఏమని అంటే, ఇంత కష్టపడి తపస్సు చేసి నామం చేసి మీరేదో చెప్తున్నారు నామం చేయమని చెప్పి, లేకపోతే ధ్యానం చేసో, లేకపోతే ఏదో ఆధ్యాత్మిక చింతన, సినిమాలకు శిఖాలకు తిరగకుండా వాటన్నింటినీ వదిలేసి భౌతిక విషయాలన్నీ వదిలేసి సాధన చేసి చివరికి ఏదో ముక్తి అని చెప్పి పొందుతారంట, అక్కడ ఏముండదంట. అటువంటిప్పుడు అంత కష్టపడి అక్కడికి ముక్తిని పొంది ఏమి లేని దానికి అంత కష్టపడ్డం దేనికి? ఇక్కడ అట్లీస్ట్ కొంచెం కష్టమో సుఖమో ఇక్కడే బాగుంది కదా, వెరైటీస్ అన్ని కూడా అనుభవించడానికి అంత. అంటే చాలా మంది ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే అదేదో శూన్యంలో కలిసిపోతాం, అక్కడేమీ ఉండదు అనేటువంటిది. కానీ అది తప్పు. ఆధ్యాత్మిక జగత్తు ఎంతో మాధుర్యంతో నిండి ఉంటుంది. భగవంతునితో నిత్య లీలల్లో జీవుడు అక్కడ నిమగ్నమవుతాడు. సో భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తుకు బద్ధజీవులకు అప్పుడప్పుడు ఆ రుచిని చూపించడానికి ఆయన ఇక్కడ అవతరించడం జరుగుతుంది. మనం కూడా మార్కెట్లోకి పోయి పండ్లు కొనాలంటే వాళ్ళు ఏం చెప్తారు, ఒక పండు ఒకటి కోసి పెట్టుకుని ఉంటారు, ఇది రుచి చూడు తర్వాత కొను అంటారు, ఇది టేస్ట్ చేయి ఫస్ట్. సో భగవంతుడు కూడా ఈ భౌతిక జగత్తుకు వచ్చి ఈ బద్ధజీవులకు టేస్ట్ చూపిస్తున్నారు ఎట్లుంటుంది ఆధ్యాత్మిక జగత్తు అన్నటువంటిది, ఆ మాధుర్యం ఏంటి అన్నటువంటిది మనకు రుచి చూపిస్తున్నారనమాట. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆ గోపబాలరు గోలోక బృందావనంలో అక్కడ అనంతమైనటువంటి పోటీ జరుగుతూ ఉందన్నమాట. ఏంటది, భగవంతుడు భక్తుల్ని సంతృప్తిపరచాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు, భక్తులు భగవంతుడిని సంతృప్తిపరచాలనుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఆ రెండు విషయాలు తప్పించి అక్కడ ఇంకేం లేదన్నమాట. అనంతమైన పోటీ, భగవంతుడు ఎప్పుడు ఆ భక్తుల్ని సేవించాలనుకుంటారు, భక్తులు భగవంతుడిని సేవించాలనుకుంటారు. అయితే ఈ తత్వం అంతా కూడా ఎవరికి అవగతం అవుతుంది? పద్మపురాణం ఏం చెప్తుంది అంటే, ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలను పవిత్రం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క భగవంతుని యొక్క నామాన్ని, భగవంతుని యొక్క లీలలను, భగవంతుని యొక్క గుణాలను వీటన్నిటినీ కూడా అవగతం చేసుకునేదానికి అవకాశం ఉంది. మన ఇంద్రియాలను పవిత్రం చేసుకోనంత వరకు కూడా నామం యొక్క మాధుర్యం మనకు తెలియదు, భగవంతుని యొక్క లీలల యొక్క మాధుర్యం తెలియదు, భగవంతుని యొక్క గుణాల యొక్క మాధుర్యం మనకు తెలియదు. మరి మన ఇంద్రియాలు పవిత్రమయ్యాయా లేదా అన్నటువంటిది ఏ రకంగా గుర్తించగలం? ఏదైనా అందమైన వస్తువును చూడగానే మనకు జల్లు కారింది అంటే డెఫినెట్ గా మన ఇంద్రియాలని మనం అదుపులో పెట్టుకోలేదు. ఏదైనా రుచికరమైనటువంటిది అది భగవత్ నైవేద్యం కాకుండా ఆ వాసన కొట్టంగానే నోట్లో లాలాజరం నదిలాగా ప్రవహించింది అంటే ఫినిష్ మన యొక్క. తర్వాత మన నాలుక భగవత్ సంబంధం లేనటువంటి వాటి కోసం మాట్లాడడానికి ఎక్కువ అనురక్తి కలిగి ఉంది అంటే నాలుకను మనం ప్యూరిఫై చేసుకోలేదు. మన యొక్క చెవు భగవత్ తత్వం కానటువంటి దాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉంది అంటే ప్రభు ఆ భక్తుడు ఫాల్ట్ అవునా, ఇంకా గాల అయిపోతాడులే. సో అటువంటి ఆ కృష్ణ సంబంధం లేనటువంటి లేకపోతే ప్రాపంచికమైనటువంటి విషయాలకి వినాలా అన్నటువంటి ఆసక్తి చెవు కలిగి ఉంది అంటే ప్యూరిఫై కాలేదు. స్పర్శ భగవత్ సేవ, భగవద్భక్తుల సేవ వీటిని చేయడం కోసం తపన అన్నటువంటిది లేని పక్షంలో ఈ స్పర్శ ఆ ఇంద్రియం కూడా అది పూర్ణత్వాన్ని పొందలేదన్నమాట. సో మనం మన ఇంద్రియాలు పవిత్రమయ్యాయా లేదా అన్నటువంటిది ఎవరి దగ్గరికి ప్రభు ఎక్కడ టెస్ట్ చేయించుకోవాలా? నువ్వే బెస్ట్ జడ్జ్ అనమాట. బయటకు చెప్పద్దులే, బయటకు చెప్పద్దు, లోపలికి తెలుసుకుందాం. మనం ఎవరం కూడా బయటకు చెప్పుకోలేం నాకు ఈ డిఫెక్ట్ ఉంది, ఈ డిఫెక్ట్ ఉంది, ఈ డిఫెక్ట్ ఉందని చెప్పి. కానీ అట్లీస్ట్ మన వరకు మనకు తెలుసుకుందాం డిఫెక్ట్ ఏంటో, తర్వాత ఆ డిఫెక్ట్ను ఏ రకంగా పూర్ణత్వం అది తొలగించుకోవాలా అనడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ఇంద్రియాలు అన్నటువంటిది పవిత్రం కానంత వరకు కూడా ఇవన్నీ మనకు బుర్రలోకి అంత తీవ్రంగా వెళ్ళవన్నమాట. సో అందువల్ల ఆ ఇంద్రియాలను మనం పవిత్రం చేసుకునేదానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విశేషం నామామృతంలో ఏం చెప్తున్నారు అంటే, భగవంతుని యొక్క నామం పట్ల కానీ లీలల పట్ల కానీ అనురక్తి మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, గురువు కృష్ణుణ్ణి మనం ఎప్పుడైతే సంతృప్తి పరుస్తామో, గురువు కృష్ణుని సంతృప్తి పరచినంత వరకు కూడా మనకు ఈ యొక్క లీలల పట్ల ఆసక్తి అన్నటువంటిది, అనురక్తి అన్నటువంటిది కలగదు. ఎప్పుడైతే వాళ్ళు సంతృప్తి చెందుతారో, మరి గురువు కృష్ణుడు ఎప్పుడు సంతృప్తి చెందుతారు, మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక తీవ్రతతో ప్రయత్నం చేస్తూ ఉంటామో ఈ మార్గంలో వాళ్ళను సంతృప్తి పరచడానికి, ఈ యొక్క నియమ నిబంధనలను ఖచ్చితంగా ఎప్పుడైతే పాటిస్తూ ఉంటామో అది గమనించినటువంటి గురువు సంతృప్తి చెందుతాడు. అబ్బా వీడు సాధన బాగా చేస్తున్నాడు, సేవ బాగా చేస్తున్నాడు, శ్రవణం బాగా చేస్తున్నాడు, అప్పుడు సాటిస్ఫై అవుతారు. ఎప్పుడైతే వాళ్ళు సాటిస్ఫై అయ్యారో, చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, బ్రహ్మాండ బ్రహ్మితే కోనో భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదపాయ భక్తి లతా బీజ. బ్రహ్మాండం అంతటిలోకి భాగ్యవంతుడు ఎవరు, గురువు కృష్ణ యొక్క ప్రసాదం ఎవరికైతే లభించిందో అతను భాగ్యవంతుడు. అంతేకాని అమెరికా ప్రెసిడెంట్ ఏం భాగ్యవంతుడు కాదు, పదవి పొంగనే బూటకాలు ఇసిరేశారనమాట. పదవి ఉండి సెక్యూరిటీ ఉంది కాబట్టి అప్పుడు జరగలేదు. సో వాళ్ళందరికీ ఏమీ మాధుర్యమేం లేదు దాంట్లో. కానీ భగవద్భక్తుడు ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా కానీ ఆ భగవంతుని యొక్క సేవలో తన్ను సంపూర్ణంగా కైంకర్యం చేసుకోవడం వల్ల ప్రతిపదం పూర్ణామృత స్వాదనం, ప్రతి అడుగులో కూడా పూర్ణ అమృతాన్ని ఆస్వాదించినటువంటి ఆనందాన్ని అతను పొందుతూ ఉంటాడనమాట. సో అందువల్ల మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవల్లో సంపూర్ణంగా నిమగ్నమవుతామో అప్పుడు గురువు కృష్ణుడు సంతృప్తి చెందుతాడు. ఎప్పుడైతే వాళ్ళు సంతృప్తి చెందుతారో అప్పుడు ఇవన్నీ కూడా ఆ క్షణంలో ఇవన్నీ భగవత్ లీలలన్నీ కూడా మనకు అవగతమవుతాయి. తర్వాత నామామృతంలో ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారనమాట, మనం ఎప్పుడైతే తీవ్రతతోటి మన ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని సాధన చేయడానికి ప్రయత్నిస్తామో, తర్వాత భగవంతుడిని వేడుకుంటామో, అప్పుడు భగవంతుడు ఆయన స్వరూపం, మన యొక్క స్వరూపంలో భగవంతుడు ఆయన సర్వస్వచాహం మృది సన్నివిస్తూ తిష్టవేసి ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడు అంటే మన స్వరూప సిద్ధిని మనం పొందేటట్టుగా అనుగ్రహిస్తాడంట. మనందరికీ ఒక ఐడెంటిఫికేషన్ ఉంది స్పిరిచువల్ వరల్డ్ లో, స్వరూపం, మన స్వరూపం ఉంది. ఇక్కడ ఈ రూపం ఉంది, ఇది టెంపరీ. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మనందరికీ కూడా ఒక స్వరూపం ఉంది. భగవంతుడు ఎప్పుడైతే మనలో ఆ తీవ్ర తపన అన్నటువంటిది ఉంటుందో అప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు మనం స్వరూప సిద్ధిని పొందేదానికి. ఎప్పుడైతే ఆ అనుగ్రహాన్ని మనం పొందుతామో అప్పుడు ఈ యొక్క మార్గంలో పురోభివృద్ధిని సాధించడం అన్నటువంటిది చాలా సులభం అవుతుంది, చాలా సులభం అవుతుంది. ఇదే కొండ మీద అనంతాల్ వారు ఉన్నారనమాట. ఆయన ఒకప్పుడు ఆయన ఫస్ట్ ఇక్కడికి వచ్చి స్వామివారి కైంకర్యానికి ఈ యొక్క పూదోట ఇవన్నీ పెంచారనమాట. ఆయన యొక్క ముఖ్యమైనటువంటి సేవ ఏంటి అంటే భగవంతునికి మాలలు కట్టి ఆయనకి అర్పించడం అనమాట. అది రామాంజుల వారు ఆయన ఆదేశించినప్పుడు ఆయన ఇక్కడికి వచ్చారు. ఎటువంటి కండిషన్లో వచ్చారంటే, ఇక్కడ మానవ మాత్రులు ఎవరు జీవించేవాళ్ళు కాదు, భగవంతునికి నిత్య కైంకర్యానికి అన్ని కరువుగానే ఉన్నాయి. అటువంటి సమయంలో ఎవరు వెళ్తారు అని చెప్పి రామాంజుల వారు అడిగినప్పుడు, అక్కడ ఎంత ఆవశ్యకత లేకపోతే గురువు గారు మీటింగ్ కండక్ట్ చేసి ఎవరు వెళ్తారు అక్కడికి అని అడుగుతారు అని చెప్పి నేను వెళ్తానని చెప్పి సిద్ధమైపోయారు. అప్పుడు ఆయన యొక్క భార్య గర్భవతి అయినా కానీ ఆయన, మనం అన్ని కండిషన్స్ అనుకూలంగా ఉంటేనే చాలా కష్టం, కానీ ఆయన బయలుదేరి సిద్ధమై అక్కడికి వచ్చారనమాట. తర్వాత ఒకరోజు స్వామివారికి పూలు కుడుతూ ఉన్నారు. కుడుతూ ఉంటే వెంకటేశ్వర స్వామి ఆయన్ని ఒక అర్చకుని ద్వారా పిలిపించారు. పిలువు అనంతాల వారిని మాట్లాడాలన్నారు. అప్పుడు అనంతాల వారు చెప్పారు, నేను పూలమాల కుడతా ఉన్నాను, నేను రానని చెప్పాను, కుట్టిన తర్వాత వస్తానన్నాను. పూలమాల కుడుతూ ఉన్నాను, కుట్టిన తర్వాత నేను వస్తాను. ఎవరు పిలిస్తే? భగవంతుడు పిలిస్తే. అప్పుడు స్వామివారికి కోపం వచ్చింది. ఈయన పూలమాలంతా సిద్ధం చేసుకుని ఆమెను పళ్ళెంలో తీసుకుని అక్కడికి వెళ్ళారనమాట అలంకరణ చేయడానికి. అప్పుడు స్వామివారు ఏమంటున్నారంటే, నీ మాల వద్దు, నువ్వు వద్దు, పోయి ఇక్కడి నుంచి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్ళిపో, అసలు నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాను. అప్పుడు అనంతాల్ వారు కొంచెం ఆయన ఒక గట్టి మనిషి అనమాట, టఫ్ క్యారెక్టర్ అనమాట. ఆ టఫ్ క్యారెక్టర్ లేకపోతే ఆ కొండ మీద అరణ్యంలోకి ఎవరు వస్తారు? ఎక్కడ పడిన కానీ పులులు అన్ని. సో ఆయన అన్నారంట భగవంతునితోటి, ఏమయ్యా నువ్వు రమ్మంటే నేనేం రాలేదయ్యా ఇక్కడికి, మా గురువు గారు చెప్తే వచ్చాను, నువ్వు పొమ్మంటే పోవడానికి ఇదేమి, ఆయన పిలిస్తే వెళ్తాను, మీరు చెప్తే నేను వెళ్ళను అని భగవంతుడితో అంటూ తర్వాత ఏమన్నాడంటే, అయినా కానీ నువ్వు టెనెంట్ నేను టెనెంట్ ఇక్కడ, అసలు స్థలం నీదనుకున్నావా వరాహస్వామిది, ఆయన పర్మిషన్ తీసుకుని ఏదో మీరు ఇక్కడ ఉన్నారు, మీరు నాకన్నా ముందు వచ్చిన టెనెంట్ ఏమో, నేను కొంచెం ఆలస్యంగా వచ్చుండొచ్చు, అంత మాత్రాన ముందుండే టెనెంట్ లేట్గా వచ్చిన టెనెంట్ని ఖాళీ చేయమని చెప్పడానికి లేదు, యజమాని చెప్తే ఖాళీ చేస్తారు కానీ టెనెంట్లు ఖాళీ చేయమని చెప్పడానికి లేదు. సో అందువల్ల నేను వెళ్ళను అని చెప్పాను అంట. అప్పుడు స్వామివారు, అరే వీడికి ఒక మాట చెప్తే 100 మాటలు రిప్లై ఇస్తున్నాడు వీడు అని చెప్పి, నేను ఇంకా ఇంకా ఆపే ఇంకేం మాట్లాడద్దు నువ్వు, ఇదో మాల వేసేసుకుంటా అని స్వామి స్వయంగా మాల ఎత్తుకున్నా మీరు మెళ్ళ వేసేసుకున్నారండి, మెళ్ళ వేసేసుకున్నారండి, ఇంకెక్కువ మాట్లాడద్దు అని చెప్పి తర్వాత అనంతాల్ వారు స్వామివారికి చెప్తూ ఉన్నారంట. ఏమని అంటే, స్వామి క్షమించండి మిమ్మల్ని ఏమన్నా నొప్పించానేమో. గురుగారు ఏం చెప్పారు అంటే, పుష్పము ఆ చెట్టులో నుంచి కోసినప్పుడు ఏ టైంలో కొయ్యాలా అంటే అది వికసించేటప్పుడు కొయ్యాలి, ఆ పూర్తిగా వికసించిన తర్వాత పరిమళం వెళ్ళిపోతుంది అనమాట, ఆ వికసిస్తూ ఉన్న సమయంలోనే మాల కట్టాల. పరిమళము లేనటువంటి పుష్పాన్ని మీకు అర్పిస్తే అది సరైనటువంటి కైంకర్యం కాదు అది. సో గురువు గారు అట్లా ఇవన్నీ మెళకువలు చెప్పి నన్ను పంపించారు కాబట్టి నేను మీతో వచ్చి మాట్లాడితే అవి వికసించేస్తే పరిమళం అంతా పోతుంది, అప్పుడు నేను పూలమాల కట్టి వేస్తే ఉపయోగం ఏముంది, గురువు మాటను నేను పాటించిన వాడిని కాదు, అందుకని చెప్పి మీరు పిలిస్తే నేను రాలేదు, అందుకని క్షమించండి అన్నాను. అప్పుడు స్వామివారు అంటూ ఉన్నారని, నీ గురు భక్తిని నేను పరీక్షించడానికి పిలిచాను కానీ నాకు అర్థమైంది విషయం అన్నారంట, నాకు అర్థమైంది విషయం అంటే చూడండి, ఆ పువ్వు పరిమళిస్తే ఆ యొక్క పరిమళం అది వికసిస్తే పరిమళం అంతా వెళ్ళిపోతుంది, అందుకని నేను రాలేదు, అందుకని నేను రాలేదు. సో అప్పుడు భగవంతుడు అంటున్నాడు, నీ యొక్క గురు భక్తిని నేను పరీక్షించడానికి నేను ఆ రకంగా పిలిచాను కానీ నాకు అర్థమైందిలే విషయం అని చెప్పి చెప్పాను, నాకు అర్థమైందిలే విషయం. సో ఈ రకంగా మనం ఆ గురువుని సంతృప్తిపరచడానికి ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో, గురువుని సంతృప్తిపరచడానికి, తర్వాత డివోటీలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటి అంటే కారుణ్యం, కరుణ అన్నటువంటిది ఉండాలి. సో ఆ కరుణ స్వభావం సర్వజీవుల పట్ల కరుణ అన్నటువంటిది లేకపోతే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క మార్గంలో పురోగతిని సాధించలేము. ఆయన ఒకసారి ఒక పులి చాలా సఫర్ అవుతుందంటే ఏదో రోగంతో కొండ మీద, అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేశారంట, స్వామి నాకు ఒక కోరిక ఉంది అన్నాడు. సరే చెప్పు తీరుస్తానన్నాడు. అప్పుడు అన్నారంట, ఈ కొండ మీద ఏ జీవైనా కానీ 84 లక్షల జీవజాతుల్లో ఏ జీవైనా కానీ పుట్టి జీవించి మరణిస్తే అది వైకుంఠానికి వెళ్లేటట్టుగా అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు స్వామివారు చెప్పారంట, నువ్వు వచ్చే దారిలో ఆ పులి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే దాన్ని చూసి కరుణ చెంది ఈ కోరిక కోరుతున్నావు, నాకు అర్థమైంది, తదాస్తు నువ్వు కోరినట్టే జరుగుద్ది అని చెప్పి చెప్పారండి. ఒకరోజు ఆయన ఏదో కార్యం మీద కొండ మీద నుంచి దిగి వచ్చారంట వేరే ఊరికి వెళ్ళడానికి. వెళ్ళి దిగి వెళ్తూ ఉంటే ఇంతకు ముందు రోజుల్లో ఈ తిరుపతిలో హోటల్స్ ఏం లేవు, సో అప్పుడు ఏంటి అంటే ఏదన్నా ప్రసాదం మూట కట్టుకుని వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఆయన ప్రసాదం మూట కట్టుకుని వెళ్లారు. ఆ వెళ్లిన ప్రదేశంలో మధ్యాహ్న సమయంలో ఆ ప్రసాదం మూట విప్పబోతూ ఉంటే దానికి చీమలున్నాయంట. ఆ చీమలు ఎక్కడివి అంటే కొండ మీద చీమలు. తర్వాత ఆ భక్తులు దాన్ని ఇప్పబోతూ ఉంటే ఆయన చూసి ఆపేశారనమాట, దీన్ని ఇప్పద్దు, ఆ చీమలు నేను కలతపరచదు. ఏం స్వామి మీరు ఇప్పుడు ఆకలిగా ఉన్నారు కదా, తినాలి కదా అన్న. అప్పుడు చెప్పారంట అనంతాల్ వారు, ఇవి కొండ చీమలు, ఇవి భగవంతుడు హామీ ఇచ్చున్నాడు, కొండ మీద పుట్టి కొండ మీద మరణిస్తే వైకుంఠానికి పోతాయని, మనం కొండ మీద చీమల్ని మూటలో నుంచి తెచ్చేసాం ఇక్కడికి, ఇక్కడ కానీ విప్పితే ఇక్కడ చేస్తాయి అవి, తర్వాత వాటికి మోక్షం లభించదు, వాటిని అట్టే పెట్టు, యాజ్ ఇట్ ఈస్ గా మనం కొండకి తీసుకెళ్లిపోతాం ఆ యొక్క చీమల్ని, అక్కడ వదిలేస్తాం వాటిని, నాకు ఆకలిగా ఉన్నా గానీ ఏం పర్వాలేదు. సో ఈ రకమైనటువంటి కారుణ్యం, కరుణ మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటామో. సో మనం పూర్వాచార్యులు చూడండి, వాళ్ళందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఈ యొక్క గొప్ప లక్షణాలు అనమాట. మనం అవి ఎందుకు చర్చించాలా అంటే అటువంటి దివ్యమైనటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా, మనం వాటిని ఎప్పుడు పెంపొందించుకుంటాం, ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడే భగవంతుని యొక్క తత్వం మనకు వంటబడుతుంది. లేకపోతే మనలో హృదయం కఠినంగా ఉంది, లేకపోతే కాలుష్యాలు చాలా ఉన్నాయి, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఇవన్నీ నిండి ఉన్నాయి హృదయం నిండుకు,
మరి అవన్నీ హృదయం నిండుకుని నిండి ఉన్నప్పుడు మరి భగవంతుడికి అక్కడ స్థానం లేదు కదా, అవన్నీ ఫుల్ అయిపోతాయి భగవంతునికి స్థానం లేదు. సో అందువల్ల వాటిని అన్నింటినీ తొలగించుకుని భగవంతుడు కొలువవడానికి మన హృదయంలో స్థానాన్ని మనం కల్పించాలా. ఎప్పుడు భగవంతుడు కొలువవుతాడు? ఆ హృదయ శుద్ధి ఎప్పుడైతే మనం కావిస్తామో, ఆ హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాలన్నీ కూడా ఎప్పుడైతే తొలగించుకుంటామో, అప్పుడే భగవంతుడు మన హృదయంలో కొలువవడానికి ఆయనకు ప్రదేశాన్ని మనం ఉంచుతూ ఉన్నాం. సో అందువల్ల మనం మన హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగించాలా, కాలుష్యాన్ని తొలగించాలా. మీకందరికీ తెలుసు ఈ శైవుల వైష్ణవుల యొక్క పోరాటం జరుగుతూ ఉన్నప్పుడు రామాంజుల వారిని ఆయన్ని శైవుడే, శైవత్వం గొప్ప అని చెప్పి అంగీకరించడానికి పిలిపించడానికి ప్రయత్నిస్తే ఆయన యొక్క శిష్యుడు ఆ విషయం తెలుసుకుని కురేష ఆయన వెళ్తారనమాట. ఆయన వెళ్ళినప్పుడు ఆయన శైవం అంగీకరించలేదని కళ్ళు పీకేస్తారు. ఆ సంఘటన అయిన తర్వాత మేలుకోటిలో రామానుజాచార్యుల వారు ఉంటే ఆయన కలవడానికి వెళ్తారు. కురేషకి రామాంజుల వారు చెప్తారు మీరు వరదరాజస్వామి దగ్గరికి వెళ్లి సేవలు చేయండి. ఎందుకని చెప్తారు అంటే ఆయన పేరేంటి? వరదరాజ. వరదరాజ అంటే వరాలు ఇచ్చే ఆయన. సో ఖచ్చితంగా రామాంజుల వారి ఉద్దేశం ఏంటి అంటే ఈయన సేవకి వరదరాజుల వారు సంతృప్తి చెందుతారు, ఏదో వరం ఇస్తారు, ఈయన కన్నా కోరుకుంటే ఆ కళ్ళు వచ్చేస్తాయి. అదే ఆయన ఉద్దేశం, వెళ్లి అక్కడ సేవ చేసుకోమంటే. ఆయన వెళ్లి అక్కడ భగవంతుని కురేష చాలా చక్కగా కీర్తనలు పాడేవాడంట. ఆయన ఎంత మాధుర్యంగా పాడుతూ ఉన్నాడు అంటే భగవంతుడు ప్రతిరోజు కీర్తన అయిన తర్వాత నీకేమన్నా కావాలని అడిగేవాడంట. ఎవ్రీ డే అంత మాధుర్యం, అంత సంతృప్తి చెందేవాడు, నీకేమన్నా కావాలా అని అడిగేవాడంట. సో ఆయన అంత మాధుర్యంగా మొదటి రోజు కీర్తన పాడిన తర్వాత నీకేమన్నా కావాలా అని అడిగాడంట. అడిగితే కురేష అడిగాడంట, చతుర్గ్రామ. ఒకప్పుడు కురేష యొక్క శిష్యుడు అంట చతుర్గ్రామ, పోయి ఆ రాజు దగ్గర కొలువులో చేరతాడనమాట. రాజుని సంతృప్తి పరచాలని చెప్పి మీరు ఒక్కొక్క వైష్ణవుని కన్వర్ట్ చేయడం ఇది కాదు, వైష్ణవులందరికీ నాయకుడు ఉన్నాడు రామానుజుల వారు, ఆయన కానీ మీరు కన్వర్ట్ చేశారంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఫ్లాట్, వాళ్ళు కూడా అనుసరిస్తారు, అందుకని ఆయన్ని మీరు మార్చండి అన్నటువంటి ఈ యొక్క దుష్ట ఆలోచన ఇచ్చింది ఈ యొక్క చతుర్గ్రామ అనమాట. అతన్ని భగవంతుడిని ఏమని వేడుకుంటాడంటే పొరపాటున ఆ చతుర్గ్రామ ఏదన్నా అపరాధం చేస్తుంటే వాణ్ణి మన్నించి వైకుంఠానికి అనుగ్రహించండి వాణ్ణి అని చెప్పి వేడుకుంటాడంట భగవంతుడు కురేష. తర్వాత రెండో రోజు కీర్తన పాడిన తర్వాత మళ్ళా నీకేమైనా కోరిక ఉందా అంటాడు వరదరాజస్వామి. అప్పుడు ఆ నెక్స్ట్ డే ఏం కోరుకుంటాడంటే ఎవరైతే రాజు కోలుతుంగ ఈయన కళ్ళు పెరికేశాడో ఆ రాజుని మీరు అనుగ్రహించి వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి రెండో రోజు ఆ కోరిక కోరుకున్నాడంట. ఈ విషయం రామాంజుల వారికి తెలిసి నీ హృదయం చాలా గొప్పది, మహోన్నతమైనటువంటి వ్యక్తివి, కానీ నేను కోరుకోమని నువ్వు కోరుకోవట్లేదు, నువ్వు నేత్రాలు కోరుకో రేపు వరదరాజస్వామి నీకేం కావాలా అన్నప్పుడు. నువ్వు అనుకోవచ్చు నా నేత్రాలు కోరుకుంటే స్వార్థంగా నా కోసం కోరుకుంటున్నాను అన్నటువంటి భావన నీలో కలగచ్చు, అది కూడా నాకు తెలుసు. అయితే నీ శరీరం నీది కాదు, నాది, అందువల్ల నువ్వు కోరుకో, నేను ఆజ్ఞాపిస్తున్నాను రేపు వరదరాజస్వామి నీకేం కావాలంటే నా కళ్ళు కావాలని చెప్పి కోరుకో. మరుసటి రోజు ఈయన కళ్ళు కావాలని కోరుకున్నారంట. దేనికని కోరుకున్నారు అంటే గురువు గారు ఈ శరీరం నాది అన్నారంటే నన్ను ఆయన వారిగా యాక్సెప్ట్ చేశారు, అందుకని నేను కోరుకుంటాను నేత్రాలు అని చెప్పి మరుసటి రోజు కోరుకున్నారంట. నీ శరీరం నీది కాదు, నాది అన్నారు రామానుజుల వారు. అంటే గురువుగారు నన్ను ఆయన వ్యక్తిగా యాక్సెప్ట్ చేశారు, అంగీకరించారు, అందుకని కోరుకుంటానని చెప్పి మరుసటి రోజు కీర్తన అయిన తర్వాత వరదరాజస్వామి నీకేం కావాలన్నారు. స్వామి గురువు ఆజ్ఞ, నా నేత్రాలు కావాలన్నారు. సదాస్తు, నేత్రాలు ఇచ్చేశారు. సో ఈ రకంగా మనం ఎప్పుడైతే కరుణ కలిగి ఉంటామో, మొట్టమొదట ప్రభుపాదులు వారు మనకు చెప్పారనమాట ఎంత మాధుర్యం ఉంది ఇక్కడ, ఈ బాలురందరూ కూడా ఎంత అద్భుతంగా దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనతోటి ఎంత ఆనందంతో వాళ్ళు ఆటలాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉంటాం ఈ యొక్క ఫిలిం స్టార్స్, క్రికెట్ స్టార్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కడన్నా తిరిగితే జనాలందరూ ఎగబడిపోతారు వాళ్ళ మీద, పోయి అటు తాకాలని చెప్పి వాళ్ళని ఇట్టిట్టనాలని చెప్పి ఈయన్ని అవ్వాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు అనమాట వాళ్ళ వెనకాల. కానీ వాళ్ళ క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే యూజ్లెస్ ఫెలోస్ అనమాట. వాళ్ళు చెయ్యని రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అన్ని బ్రేక్ చేస్తారు, అన్ని అవలక్షణాలే. అయితే కలియుగంలో గౌరవింపబడేటి అగౌరవింపబడతాయి, అగౌరవింపబడేటి గౌరవింపబడతాయి. వాళ్ళ వెనకాల పరుగులు తీస్తూ ఉంటారు అనమాట. మొన్న ఎవరో నేను ఎక్కడో ట్రైన్ లో జర్నీ చేస్తా ఉంటే వాళ్ళు మాట్లాడుతారు, నేను పలానా ఆయన అక్కడికి వచ్చినప్పుడు తాకేసా చెత్త ఏం తాకితే వాడు వాడి గబ్బు నీకు అంటుకుంటుంది తాకితే. కానీ ఇక్కడ చూడండి వీళ్ళకి ఎంత అదృష్టం చేసుకున్నారు. అందుకనే నామామృతంలో ఒక సందర్భంలో ఏముంది అంటే ఆధ్యాత్మిక జగత్తులో భగవంతునితో విశేష భక్తులు ఆయనకు సాంగత్యం ఇస్తూ ఉంటారంట, భగవంతునితో సాంగత్యం చేస్తారు. భక్తుల్లో శ్రేష్ఠులు విశేషమైనటువంటి భక్తులు, సామాన్యమైనటువంటి భక్తులు కాదు, అక్కడ ఆయనతో అంతరంగికమైనటువంటి లీలల్లో నిమగ్నమయ్యేటువంటిది. ఆ శ్రేష్ఠమైనటువంటి భక్తులు అందరూ కూడా ఆ భగవంతుని యొక్క లీలల్లో నిమగ్నం అవుతారంట. సో వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తారు. ఇది చూస్తే మనకు జలసీ కలగాల, ఒరే ఆ దేవదేవునితోటి ఆత్రాలు ఇక్కడ ఒక పెద్ద పనికిమాలనోడు వెనకాల పోయి తాకదాం పీకదాం అని చెప్పి అనుకునేది. అరే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయనతోటి వెళ్లి నిత్య లీలల్లో నిమగ్నం కాబట్టి ఎన్నటికీ నాకు ఆ భాగ్యం కలుగుతుంది అని తప్పించాలి. మరి వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. బాలురందరూ నానా విధములకు కార్యములలో నెలకొని ఉండిరి. అక్కడ ఉన్నటువంటి గోప బాలురందరూ కూడా రకరకాలైనటువంటి యాక్టివిటీస్, ఎందుకోసం? కృష్ణుణ్ణి సంతృప్తి పరచాలా, కృష్ణుణ్ణి సంతృప్తి పరచడం కోసం. సో కొందరు ఏం చేస్తూ ఉన్నారు, వేణువులను ఊదుతూ ఉన్నారు కృష్ణుని యొక్క సంతృప్తి కోసం. కొంతమంది కొమ్ము బూరాలని పుయ్ అని ఊతా ఉన్నారనమాట, కొమ్ము బూరాలన్నీ ఊతా ఉన్నారు. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు, తుమ్మెదల జుంకారావం, తుమ్మెదలు జుంకారావం ఒక జుమ్ అని శబ్దం వస్తుందనమాట, ఆ యొక్క జుంకారామాన్ని ఇమిటియేట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళందరి యొక్క భావన ఏంటి అంటే మనం చేసే పనులకి, కోతి పనులకి కృష్ణుడు కొంచెం సంతృప్తి పడి నవ్వితే చాలా హ్యాపీ. జీవుడు ఆనందం ఎప్పుడు పొందుతాడు అన్నటువంటిది వాళ్ళకి 100 to 1000% వాళ్లకు తెలుసు. గోపబాలుడికి ఎప్పుడు ఆనందం పొందుతాడు, భగవంతుడు మన యాక్టివిటీ చూసి సంతృప్తి చెందితే అప్పుడు ఆనందం వస్తుంది. ప్రాపంచికంగా మనం ఎన్ని యాక్టివిటీస్ చేసినా గానీ మనకు ఆనందం రాదు, భగవంతుడిని సంతృప్తి పరచగలిగినప్పుడే జీవునికి ఆనందం అన్నటువంటి పరమ సత్యం వాళ్ళకి తెలియడం వల్ల ఆ దేవదేవుణ్ణి సంతృప్తి పరచడానికి ఈ చేష్టలన్నీ చేస్తూ ఉన్నారనమాట, ఈ చేష్టలన్నీ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు కొందరు కోకిల లాగా కిలకిల రావాలు. మనకిక్కడ కాకి గానం తప్పించి ఎక్కువ ఏమి వినిపించదు, కోకిలు లేవు పాపం అంతరించిపోయాయి. ఇంతకుముందు రోజుల్లో పల్లెటూర్లలో ఎక్కడైనా కానీ మార్నింగ్ లేగానే మంచి కోకిల అరుపులు వినిపించేటివి అనమాట. ఇప్పుడు మనకు నిద్ర మేల్కొనేదానికి కావ్ కావ్ అని కాకి అరుస్తుంది, కోకిలు ఎక్కడ లేవు, అన్ని అంతరించిపోయాయి అనమాట. కోకిల కిలకిల రావాలు, కోకిలతో గొంతులు కలుపుతున్నారు, కోకిలలాగా వాళ్ళు అరుస్తూ ఉన్నారనమాట. తర్వాత కొందరు బాలురు ఎగురుతున్నటువంటి పక్షి నీడను వెంట పరిగెత్తసాగరి. పక్షులు ఆకాశంలో అవి ఎగురుతూ ఉంటే నీడ కింద ఉందనమాట, వీళ్ళు దాన్ని అనుకరిస్తూ ఆ నీడలో ఆ వాటి పక్షుల్లాగా ఎగురుతున్నట్టుగా పరిగిస్తూ ఉన్నారనమాట. కొందరు హంస అందమైనటువంటి భంగిమలను అనుకరించిరి. హంస అది చాలా స్టైల్ గా నడుస్తున్నాడు, చాలా స్టైల్ గా నడుస్తుంది. సో వాళ్ళేంటి అంటే ఆ యొక్క హంస భంగిమలను అనుకరిస్తూ ఉన్నారనమాట, నడుస్తున్నప్పుడు హంసలాగా నడిచినట్టుగా వాళ్ళు అనుకరిస్తూ ఉన్నారనమాట. కొందరు కొంగలతో పాటు మౌనముగా కూర్చుండిరి. ఎవరైనా ఏం మాట్లాడకుండా అట్టా ఉంటే ఏం కొంగ జపం చేస్తున్నావా అంటారు. సో కొంగ ఏంటంటే మౌనంగా ఉంటుంది, అది డూప్లిషియస్ నేచర్ అనమాట. కానీ ఇక్కడ అట్ట లేదులేండి వాళ్ళకి. సో కొంగ ఎందుకు మౌనంగా ఉంటుంది అంటే చేపల దగ్గరికి రావడానికి, అది కదలకుండా మౌనంగా ఉంటుంది, చేప దగ్గరకు వస్తే అమ్ మింగేస్తుంది అనమాట. సో ఆ రకంగా కొంగ మౌనం, ఆ కొంగ యొక్క మౌనంని వీళ్ళు అనుకరిస్తున్నారు. అదేం చేస్తారు, కొంగ రెక్కలిట్ట పెట్టుకుని ముక్కు టేలాడేసుకుని. సో ఆ రకంగా వీళ్ళు కూడా ఇట్లా అంటే ఆ భగవంతుడు అది చూస్తే ఆయన సంతృప్తి చెందుతారని చెప్పి ఆ రకంగా వాళ్ళు కొంతమంది అనుకరిస్తూ ఉన్నారనమాట. మరికొందరు నెమళ్లతో పాటు నృత్యము చేసిరి. కొంతమంది నెమళ్లతో పాటు నృత్యం చేస్తూ ఉన్నారనమాట. నెమళ్ళు ఎంత చక్కగా పురులు విప్పి నృత్యం చేస్తాయి. సో వాటిని అనుకరిస్తూ ఉన్నారు, భగవంతుణ్ణి సంతృప్తి పరచాలా అన్నటువంటి ఉద్దేశంతో. బృందావనంలో కూడా ఒకసారి కృష్ణుడు ఒక నెమలి బాగా నృత్యం చేస్తూ ఉంటే రాధారాణి చూసానిందంట, బా ఎంత చక్కగా నృత్యం చేస్తూ ఉంది నెమలేను. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, ఏంటా నెమలేనా, నేను కూడా బ్రహ్మాండంగా నృత్యం చేస్తాను అని చెప్పి ఆయన వెళ్లి నెమల్లాగా చాలా గొప్పగా నృత్యం చేశాడంట. నృత్యం చేసి వచ్చి రాధారాణి పక్కన టీవీగా నిలబడుకుని, ఏం దాదే ఎట్లా నృత్యం చేశానని రాధారాణి చెప్పినాను, ఎక్సలెంట్ సూపర్ చాలా బాగా చేశారు, కానీ ఆ నెమలి మీకన్నా బాగా చేసింది. మళ్ళా కృష్ణుడు వెళ్ళాడంట, నాకన్నా బాగా చేసిందా ఈసారి చూడని చెప్పి రెండోసారి పోయి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో చాలా చక్కగా నృత్యం చేసి మళ్ళా వచ్చి రాధారాణి పక్కన టీవీగా నిలబడుకొని ఇప్పుడు చెప్పు రాదే ఎట చేశానన్నాడు. బా ఇందాకటి కన్నా ఇప్పుడు మై మరపించారు, అయితే మీకన్నా ఆ నెమలి బాగా చేసింది. అంటే చూడండి ఇక్కడ ఆ ప్యూరిటీ ఉన్నటువంటి భగవద్భక్తులను అంత ప్రపంచమంతా భగవంతుని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తే భగవంతుడు ఆ భక్తులను సంతృప్తిపరచడానికి రాధారాణిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే రాధారాణి యొక్క నామధేయం మదన మోహన మోహిని. ఆ మదన మోహనుడు మన్మధుణ్ణి మోహింపజేస్తాడు మదన మోహనుడు, మరి రాధారాణి ఆ మదన మోహనుణ్ణి మోహింపజేస్తుంది మదన మోహన మోహిని రాధారాణి. సో ఆ పవిత్రత అన్నటువంటిది ఉంటే భగవంతుడు ఆ రకంగా వాళ్ళని సంతృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తాడు అన్నమాట. తర్వాత మూడోసారి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో బాగా నృత్యం చేసి మళ్ళా వెళ్ళాడంట రాధారాణి దగ్గరికి కృష్ణుడు. ఏ రాధే ఇప్పుడు చెప్పు ఎట చేశానన్నాను. స్వామి అసలు అద్భుతం పరమాద్భుతం అద్భుత అద్భుతం అని చెప్పి పొగిడి ఆ నెమలి మీకన్నా అద్భుతంగా చేసింది. ఈయన నల్లని ముఖం కాస్త ఎర్ర కందిపోయిందంట, కందిపోయి ఇంకా నీళ్లు రావడం ఒకటే కళ్ళల్లో నుంచి. అప్పుడు రాధారాణి గుర్తించి స్వామి అయినా ఈ సృష్టినే ఒక ఆట ఆడిస్తున్నారు, మీకన్నా గొప్పగా ఎవరు ఆడగలరు, ఊరికే తమాషాకి రకంగా హాస్యానికి రకంగా అన్నాను అని చెప్పి అంటుంది. సో ఈ రకంగా నెమళ్ళు చాలా చక్కగా నృత్యం చేస్తూ ఉంటే వాటితోటి భగవంతుడు, కొందరు చెట్లలోని కోతి పిల్లలను పట్టుకునగా కొందరు ఏం చేస్తున్నారంటే కోతి పిల్లలను పోయి పట్టుకుంటున్నారు, కొంతమంది ఆ కోతులు ఏ రకంగా ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకు దూకుతాయో ఆ రకంగా కొమ్మ మీద నుంచి ఎగిరి ఇంకో కొమ్మ దూకేసి పట్టుకుంటూ ఉన్నారంట, కోతులను అనుకరిస్తూ ఉన్నారు. అయితే కొందరైతే వాటి యొక్క ముఖ భంగిమలు ముఖాలను ఆ రకంగా పెడుతున్నారు కోతుల్లాగా అని చెప్పి ఇమిటేట్ చేస్తా ఉన్నారు కోతుల్లాగా. ఇంకొందరు కొమ్మ నుండి మరి యొక్క కొమ్మ మీదకు దుముకిరి, కొందరు జలపాతముల చెంతకు వెడలి జల ప్రవాహములపై నుండి కప్పల వలె గంతులు వేయసాగిరి. కొంతమంది ఏంటి అంటే ఆ జల ప్రవాహాలుంటే అక్కడ అక్కడికి పోయి బ్యాక్ బ్యాక్ అని చెప్పి కప్పల్లాగా ఎగురుతూ ఉన్నారు అనమాట. కొంతమంది జలమునందు తమ ప్రతిబింబమును కాంచి కొందరు నవ్వసాగిరి, వాళ్ళు ఆ జలం ముందు నిలబడుకుంటే కదలికలేనటువంటి జలం మీద మన యొక్క రూపం కనిపిస్తుంది, ఆ ప్రతిబింబాన్ని చూసి నవ్వుతూ ఉన్నారనమాట. ఆ జలబింబం అంటే వీళ్ళు ఏం చేస్తే అక్కడ మారుతూ ఉంటుంది ఆ యొక్క నీడలో, ఆ రకంగా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు. కొందరు తమ ప్రతిధ్వనులను దూషింపసాగిరి, వాళ్ళ నుంచి వచ్చేటువంటి ధ్వనిని వాళ్ళు కొంతమంది దూషిస్తూ ఉన్నారనమాట. ఈ ప్రకారం ఈ రకంగా వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క లీలలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నారు, భగవంతుని సంతృప్తిపరచడానికి వాళ్ళు ఈ ప్రయత్నం అంతా కూడా చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే బృందావనంలో భగవంతుడు చేసినటువంటి బాల్య లీలలు చాలా చమత్కారంతో నిండినటువంటివి, చాలా మాధుర్యంతో నిండినటువంటివి. అవి ఎవరైతే శ్రవణం చేస్తారో ఆ మాధుర్యాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పునర్జన్మ న విద్యతి, వాళ్ళకి పునర్జన్మ లేదు అని చెప్పి ఎవరు హామీ ఇస్తూ ఉన్నారు, భగవంతుడే స్వయంగా భగవద్గీతలో జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తక్వత తత్వాదేహం పునర్జన్మ నైతి మాం వేతి సో అర్జున. ఎవరైతే నా జన్మ దివ్యమని కర్మలు దివ్యమని తెలుసుకుంటారో వాళ్ళకి పునర్జన్మ ఉండదు, పునర్జన్మ ఉండదు. సో మనం తెలుసుకోవడం ఇతరులకు చెప్పడం, అది ఎవరైతే చేస్తారో వాళ్ళు భగవంతునికి ప్రియమైనటువంటి, తెలుసుకున్న వ్యక్తి తన వరకే ఉంచుకుంటే మళ్ళీ కృపణుడవుతాడు, ఇతరులకు ఇవ్వాలి ఈ మాధుర్యాన్ని ఇతరులకు పంచాలా. ఎన్నో చమత్కారమైన లీలలు బృందావనంలో ఒకరోజు ఒక గోపి కనుకునిందంట, ఈరోజు ఏదో ఒక రకంగా కృష్ణుని బంధించాలా అని చెప్పి. సో ఈయన పిల్లి నడిచేటప్పుడు మీరు ఎంతమంది పిల్లి కథ పిల్లి పాఠం చదువుకున్నారు చిన్నప్పుడు, దాంట్లో దాని ఒక కాళ్లకు మెత్తటి పదార్థం ఉంటుంది, అది అడుగు వేసినప్పుడు చప్పుడు రాదు, చాలా మెల్లిగా నడుస్తూ పోతుంది అని చెప్పి మనకు, మరి నేను చదివేటప్పుడు పిల్లి పాఠం ఉండింది, దేవుడి పాఠం లేదు కానీ పిల్లి పాఠం ఉండింది, కృష్ణుడి పాఠం లేదు. సో దాంట్లో పిల్లి గురించి వివరణ ఉందన్నమాట. సో అందుకని చెప్పి కృష్ణుడికి బృందావనంలో అందరూ నల్ల పిల్లి అని చెప్పి పేరు పెట్టారనమాట. ఈయన మెల్లిగా వెళ్లి ఆ యొక్క కుండ కాస్త తీసుకుని ఇంకా ఆ వెన్న తినబోతున్నారంట, అప్పుడు గోపిక ఆయనకన్నా మెల్లగా నడుచుకుంటూ వచ్చి కృష్ణుని యొక్క చెవి గట్టిగా పట్టుకునిందంట. పట్టుకుంటే పట్టుకొని అడిగిందంట, ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ అని. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, నా దూడ ఒకటి తప్పిపోయింది వెతుకుతా వచ్చాను అన్నాడంట. దూడ తప్పిపోతే మరి కుండలో కుండ పట్టుకొని ఏం చేస్తా ఉన్నావు, ఈ కుండలో ఏమైనా దాంకుందేమో అని చూస్తూ ఉన్నాను అన్నాడంట. ఈ కుండలో ఏమన్నా దాంకునిందేమో చూస్తూ ఉన్నాను అన్నాడంట. తర్వాత ఇంకొక గోపిక పొయ్యి మీద పాలు పెద్ద పాత్రతో పెట్టిందంట. పాత్రతో పెట్టి అప్పుడు తన కుమార్తెకి చెప్పిందంట. ఏమని అంటే, చూడు ఒక నల్ల పిల్లి వచ్చి పాలు తాగేస్తుంది, తాగకుండా నువ్వు కాపలా ఉండు. ఇంతకుముందు అగ్గిపెట్టెలు లైటర్స్ లేవన్నమాట, పక్కన పోయి నిప్పు తెచ్చుకునేవాళ్ళు. నేను పక్కింటికి వెళ్ళి నిప్పు తెస్తాను అని చెప్పి పోయిందంట. అయితే అక్కడ గోపికలందరూ కూడా ఏంటి అంటే, ఎప్పుడు ఇద్దరు గోపికలు కలిశారు అంటే వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు, నిన్న మొన్న కృష్ణుడి లీలలన్నీ కూడా కలిసి చర్చించుకునేవాళ్ళంట. అంతకుమించి ఇంకేం లేదు అక్కడ యాక్టివిటీ. బృందావనం అంతా కూడా, బృందావనం ఎందుకు అంత గొప్ప ప్రదేశము అంటే, అక్కడ ఉన్నటువంటి సకల చరాచర జీవుల యొక్క పరమోత్కృష్ట గమ్యం ఏమిటి అంటే కృష్ణుణ్ణి సాటిస్ఫై చేయడం, కృష్ణుణ్ణి సంతృప్తిపరచడం. ఇంకా వేరే యాక్టివిటీ ఉండదు బృందావనంలో. అందువల్ల అంత గొప్ప ప్రదేశం అది బృందావనం. సో వాళ్ళు ఆమె నిప్పు కోసం వెళ్ళింది, అక్కడ కృష్ణు యొక్క లీలలు చర్చిస్తూ మర్చిపోయింది ఎందుకోసం వచ్చాను. ఇప్పుడు కృష్ణుడు ఈ పాపం కాపలా కూర్చోనుందంట, చిన్న పాప. కృష్ణుడు మెల్లిగా వచ్చాడంట, నడుచుకుంటూ వచ్చి, ఏంటే ఏం చేస్తున్నావు అన్నాడంట. మా అమ్మ చెప్పింది నల్ల పిల్లొచ్చి పాలు తాగేస్తుందని, కాపలా ఉన్నాను అని. అరే పిచ్చిదానా, చిన్న పిల్లలందరూ కూడా గాజులు కొనుక్కుంటున్నారే, నువ్వు కూడా పోయి కొనుక్కో గాజులు అని చెప్పిందంట. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందంట, నిన్నేగా మా అమ్మ కొనిచ్చింది గాజులు అని చెప్పి చూపించిందంట. అప్పుడు కృష్ణుడు అన్నాడంట, నిన్నంటే ఈ రోజుకి పాతవే, ఈ రోజు కొంటేనే కొత్తవి, పోపో అందరు కొనుక్కుంటున్నారు అని చెప్పాడంట. అప్పుడు ఆ బాలిక చెప్పిందంట, అమ్మో నల్ల పిల్లొచ్చి పాలు తాగేస్తుందంట, నేను వెళ్ళనమ్మా అనిందంట. ఏ పిచ్చిదానా, నల్ల పిల్లి రాకుండా నేనుంటానే కాపలా, నువ్వు పోయి కొత్త గాజులు కొనుక్కో, పోపో పోపో చాలా బాగున్నాయి, ఆ పక్క వీధుల పిల్ల అయితే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వేసుకునింది, పోపో 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 అన్నాడు. నువ్వు నల్ల పిల్లి పాలు తాగకుండా కాపలా ఉంటావు కదా, ఖచ్చితంగా అబ్బే నేనుంటాను పో అని. నేరుగా ఈ పాప ఏం చేసింది, గాజులు కొనుక్కోవాలంటే తల్లి దగ్గరికి వెళ్ళాలి కదా, తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ అమ్మ అంటే వెళ్ళింది. ఏమేం వచ్చేసావు, అక్కడ ఎవరిని పెట్టావు కాపలా అని. కృష్ణయ్య నేను కాపలా ఉంటాను, గాజులు కొనుక్కోపో, మీ అమ్మని అడిగి అని చెప్పి చెప్పాడు, అందుకని వచ్చాను అని. కృష్ణయ్య అవునమ్మా, నల్లపిల్లి రాకుండా బాగా కాపలా ఉంటా అన్నాడు. ఆ నల్లపిల్లి వాడేనే అని చెప్పి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిందంట. ఆ నల్లపిల్లి వాడేనే అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. తీరా అక్కడికి వెళ్ళేసరికి పాత్ర భద్రంగా ఉంది, పాలు మాత్రం లేవు దాంట్లో. పాత్ర భద్రంగా ఉంది, పాలు మాత్రం లేవు అనమాట. సో ఈ రకంగా భగవంతుడు ఎన్నో ఎన్నో మాధుర్యంతో నిండినటువంటి, ఒకరోజు కృష్ణుడు వెన్నంతా తినేసి పరిగెత్తుకుంటూ యశోదమ్మ దగ్గరికి వచ్చేవాడంట. వచ్చి ఆమె కొంగుతోటి ముఖం మూతి బాగా తుడిచేసుకుని అమాయకంగా నిలబడుకునేవాడంట. ఒకరోజు మూతి తుడుచుకోవడం మర్చిపోయేవాడంట. అప్పుడు ఆ గోపికలు వచ్చి, చూసావా వాడు తిన్నాడు అంటే నమ్మవు నువ్వు, కానీ వాడి మూతెంత చూడు వెన్న ఉంది అంటే. అప్పుడు యశోదమ్మ, ఈయనైనా నిజమే కదా వెన్నంత మూతికి ఉంది అంటే. అప్పుడు కృష్ణుడు అమాయకంగా చెప్పాడు, అమ్మా నీ దగ్గర నన్ను దొంగని పట్టించాలని ఈ గోపికలందరూ నా చేతులు కాళ్ళు గట్టిగా పట్టుకుని ఆ వెన్నకుండలో ఉండే వెన్నంతా తీసి మూతికంతా రాశారమ్మా, అంటే నిన్ను నన్ను నీ ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని వాళ్ళు పూశారమ్మా, నేను తినలేదమ్మా అని ఉన్నాడు. ఎప్పుడైతే అరక ఏమి ఇంత దుర్మార్గమా, ఇంత దుర్మార్గమా. ఇంకోసారి కృష్ణుడు మూతి తుడుచుకుని అట నిలబడుకుంటే యశోదమ్మ అడుగుతుందంట, ఇరా వెన్న తిన్నావా నువ్వు అంటే. అప్పుడు కృష్ణుడు రజవాసులో చెప్తాడంట, మయ్యా మైనే మై నహీ కాయా అంటాడంట. అంటే యశోదమ్మకి మై నహీ కాయా అనేది వినిపిస్తూ ఉందంట. తర్వాత గోపికలకేమో అదే ఎట్లా వినిపిస్తుంది అంటే, మయ్యా మైనేహీ కాయా, నేనే తిన్నాను, మైనేహీ. అప్పుడు గోపికలు అన్నారు, చూడు వాడి నోట్లోనే చెప్తూ ఉన్నారు, వాడు తిన్నాడు అని చెప్పాను. ఏమే నాకేమైనా చెవుడు వచ్చిందా, వాడంత స్పష్టంగా మై నహీ కాయ అని చెప్తుంటే నన్ను ఇంకొకసారి చెప్పు, మయ్యా మై నహీ కాయ అంటే. అప్పుడు యశోదమ్మ ఎప్పుడైతే కృష్ణుడు సమాధానం చెప్తారో గోపికలు చుట్టూ అటుపక్క తిరుగుతుందంట. తిరిగినప్పుడు కృష్ణుడు మై నహీ కాయ. సో మళ్ళా వాళ్ళు చూడు వాడు చెప్తున్నాడు చూడు, వాడికి ఎంత వెటకారం, అంటారు. మళ్ళా యశోదమ్మడు తిరిగేసరికి సో ఈ రకంగా భగవంతుడు ఎన్నో చమత్కారాలు ప్రతి యాక్టివిటీ ఎంతో మాధుర్యంతో. సో భగవద్భక్తులుగా మన యొక్క కర్తవ్యం ఏంటి అంటే ఈ మాధుర్యాన్ని మొట్టమొదట మనం అనుభవించాలా. చైతన్య మహాప్రభు ఏం చెప్పారు, జన్మ సార్థక కరే కరో పరోపకార్. మనుష్య జన్మలో మన నాలుక, మన కళ్ళు, మన చెవులు, సర్వేంద్రియాలు ఆ దేవదేవుని యొక్క సేవలో సంపూర్ణంగా ఎప్పుడైతే కైంకర్యమవుతాయో అప్పుడు మన జన్మ సార్థకమైనట్టు, లేకపోతే ఉపయోగం లేదు. మన యొక్క ఇంద్రియాలు కాని ఈ శరీరం కాని ఆ భగవత్ సేవ కాకుండా అన్యంగా మనం ఉపయోగిస్తే మనం దుర్వినియోగం చేసినట్టు. ఎప్పుడైతే భగవద్భక్తులుగా మన సర్వేంద్రియాలు ఆ దేవదేవుని యొక్క సేవలో సంపూర్ణంగా కైంకర్యం అవుతాయో అప్పుడు వాటిని మనం బెస్ట్ యూజ్ చేసినట్టు అనమాట. జన్మ అప్పుడు మన జన్మ సార్థకమైనది. జన్మ సార్థక కరే కరో పరోపకార్. అప్పుడు మనం ఆ మాధుర్యాన్ని మొట్టమొదటి మన దగ్గర మాధుర్యం ఉంటే అప్పుడు ఇతరులకు ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వలేం మాధుర్యం. తేనె సీస తేనె నాకినట్టు తేనె రుచి చూసినటువంటి వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి, రుచి ఇట్లా ఉంటది అని విన్నటువంటి వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. వీడు రుచి చూడలేదు, ఎవరో చెప్పారు వీడికి, బా తేనె భలే ఉంటుందయ్యా, అది నోట్లో పడితే అసలు ఎంత మాధుర్యంగా ఉంటుందంటే వీడు విన్నాడు, నిజంగా ప్రాక్టికల్ గా వీడు రుచి చూడలేదు. వీడు ఇంకొకటికి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ వీడు దాన్ని రుచి చూడలేదు కాబట్టి భలే ఉంటదంటాయా, నేను కూడా ఎప్పుడు చూడలేదు అనగానే వినేవాడికి ఆహా ఈయన కూడా అనుభవం లేదు. సో ఆ టేస్ట్ నిజంగా చూసినటువంటి వ్యక్తి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే బా ఎట్టుండిందంటే ఆ తేనె అది కల్తీ కాదు డైరెక్ట్ వచ్చింది పుట్ట తేనె అంట, భలే ఉంది చాలా బాగుంది. సో వాడు రుచి చూశాడు కాబట్టి వాడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దాని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. అదే రకంగా ఈ కృష్ణతత్వాన్ని మనం ఎప్పుడైతే డైరెక్ట్ గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తామో, ప్రాక్టికల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తామో, అప్పుడు మనం చెప్పబోయేటువంటి ఆ యొక్క తత్వం దాని యొక్క పవర్ వేరేగా ఉంటుంది. అందువల్లే ప్రభుపాదులు గారు ఈ పెయింటింగ్స్ ఇవన్నీ కానీ చూస్తే ఎవరేసారు, ఫారినర్స్ వేశారు. మన ఇండియన్స్ కి బ్రష్ అట్ట తిరగదు అనమాట, కానీ ఫారినర్స్ వేశారు. వాళ్ళకి అసలు కృష్ణుడు అంటే తెలియదు, రాముడు అంటే తెలియదు, కానీ ఒక ప్యూర్ డివోటీ ఆయన దగ్గర నుంచి ఆ కృష్ణతత్వాన్ని వినడం వల్ల వాళ్ళు ఆ ప్రభుపాదులు గారు ఎట్ట ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే వాళ్ళ కళ్ళ కట్టినట్టు ఆ కృష్ణలీలని ఎక్స్ప్లెయిన్ చేశారు. అందువల్ల వాళ్ళు అంత మాధుర్యంగా ఆ పెయింటింగ్స్ డ్రా చేయగలిగారు. అందుకని ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఈ యొక్క పెయింటింగ్స్ ఆధ్యాత్మిక జగత్తు కిటికీలు ఇవన్నారు. కిటికీ లోపల నుంచి చూస్తే లోపల ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఈ పెయింటింగ్స్ ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు మనం అని చెప్పి చెప్పారనమాట. సో అందువల్ల అంటే ఆ ప్యూర్ డివోటీ వల్ల వినడం వల్ల బ్లేచ్చులైనప్పటికీ కూడా వాళ్ళు అంత వాళ్ళు మాధుర్యంతో అంత తీవ్రంగా లీనమైపోయి ఆ రకంగా పెయింట్ చేయగలిగారు. సో అందువల్ల మనం ఏం ఆ అడుగుజాడలు నడుస్తూ మనం కూడా ఆ మాధుర్యాన్ని అనుభవించినప్పుడే మనం ఇతరులకు ఈ మాధుర్యాన్ని పంచగలము. సో అందువల్ల ఇది కృష్ణు యొక్క లీలలు, మాధుర్యం అద్భుతమైనటువంటివి. సో దశమస్కందం ఇది భాగవతం అంతటిలోకి కూడా సుఖదేవ గోస్వామి ముందు 10 స్కందాలు, ఆయన 9 స్కందాలు ఎందుకు చెప్పారు, దశమస్కందం వినడానికి మనకు అర్హతను కల్పించడం కోసం మొదట 9 స్కందాలు ఆయన బోధించాడు అనమాట, మనల్ని క్వాలిఫై చేయడం కోసం. ఆ 9 స్కందాలు మనం అధ్యయనం చేస్తే దశమస్కందం శ్రవణం చేయడానికి క్వాలిఫికేషన్ వస్తుందన్నమాట. అంటే దశమస్కందం యొక్క ప్రాముఖ్యత, అరే రైటర్ ఏమైనా చేయొచ్చు, ఆయన చేతుల్లో ఉంది కలం. మొదట దశమస్కందం 1st స్కందంలో పెట్టేసి మిగిలిన లీలలన్నీ కూడా ఫ్లాష్ బ్యాక్ లాగా రాసేయచ్చు ఆయన. ఏదో ఒక రకంగా కవి చేర్పులు మార్పులు చేయొచ్చు, కానీ అట్ట చేయలేదు. దశమస్కందంలుగానే దానికి ముందు 9 స్కందాలు అంటే మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. దశమస్కందం అర్థం చేసుకునే దానికి క్వాలిఫికేషన్ ని మనకు తయారు చేస్తున్నారు ఈ యొక్క 9 స్కందాల ద్వారా. సో అందువల్ల అది ఎంతో మాధుర్యమైనటువంటిది. సృష్టిలో ఉన్నటువంటి సకల జ్ఞానాలన్నిటిలోకి కూడా పరమోత్కృష్టమైనటువంటి జ్ఞానం ఏంటి అంటే ఈ దశమస్కందంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క దివ్యమైనటువంటి లీలలు. సో ఇది ప్రతినిత్యం కూడా అధ్యయనం చేయడం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎన్నో జన్మల పుణ్య ఫలముల వల్ల వాళ్ళు భగవంతుని యొక్క సేవల్లో నిమగ్నమయ్యారు. అటువంటి నిమగ్నమైనటువంటి లీలలను చర్చించడానికి కూడా మనం కూడా ఖచ్చితంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకునే వచ్చాం. అయితే దాన్ని అర్థం చేసుకుని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునే దానికి ప్రయత్నించాలా, అప్పుడు మన జన్మ సార్థకమవుతుంది. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్భాగవతం కీ, జగద్గురు శీల ప్రభుపాద్ కీ, రాధా గోవింద దేవస్సు సఖీ బృంద్ కీ, రాధా గోపీనాథ్ కీ, రాధా పార్థసారథ్ కీ, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయ్ కీ, గోవింద శ్రీనివాస్ కీ, గౌర్నితాయ్ కీ, నితాయ్ గౌర్ ప్రేమనందే. హరి హరి బోల్.